గుడ్ మార్నింగ్. ప్రభు నందు ప్రియమైనటువంటి వారులారా, మీరంతా ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి, మీ ప్రార్థనలను బట్టి నేను బాగానే ఉన్నాను. మీరంతా కూడా దేవుని యొక్క సన్నిధిలో దినదిన అభివృద్ధి చెందగలుగుతున్నారని నేను భావిస్తూ ఉన్నాను. ఈ దినమందు కీర్తనల గ్రంథము 34:8 గురించి మనము కొంతసేపు ధ్యానించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. అక్కడ ఈ విధంగా వ్రాయబడి ఉన్నది, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించున్నరుడు ధన్యుడు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. దయమడివైన తండ్రి, కృప కలిగిన దేవా, ఈ దినమందు మీ పరిశుద్ధమైనటువంటి సన్నిధిలోనికి మేము వచ్చి ఉన్నాం. ప్రవ్వా, మా హృదయాంతరంగంలో ఉన్నటువంటి సమస్తమును నీవు ఎరిగినటువంటి దేవుడు అయినావు. మిమ్మను నమ్మినటువంటి వారి యొక్క హృదయంలో, మిమ్మను ఆహ్వానించినటువంటి వారి యొక్క హృదయంలో మీరు జరిపేటువంటి మార్పు అనేటువంటిది ఏ విధమైనటువంటిది అనేది అనుభవించినటువంటి వారికి మాత్రమే అది అర్థమయ్యేటువంటి విషయముగా ఉన్నది. కాబట్టి మీరు ఎంత ఉత్తములు అనేటువంటి విషయాన్ని మేము మా యొక్క స్వానుభవములో అనుభవించినటువంటి వారంగా ఉంటూ మీ యొక్క సన్నిధిలో నిలిచిన వారిమై నేను వెంబడించేటువంటి బిడ్డలంగా ఉండునట్లుగా మాకు సహాయం చేయండి. ఈ దినమందు మేము ధ్యానించేటువంటి వాక్యము మా యొక్క హృదయములకు ఆశీర్వాదకరంగా చేయండి. క్రీస్తునామందు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చదివినటువంటి వాక్యములో కీర్తనకారుడు యెహోవాను గురించి చెబుతూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడంటే, యెహోవా ఉత్తముడు అని ఇక్కడ ఆయన చెప్తూ ఉన్నాడు. రెండవదిగా ఆయనను రుచి చూసి తెలుసుకొనమని చెబుతూ ఉన్నాడు. మూడవదిగా ఆయనను ఆశ్రయించినటువంటి వారు ధన్యులు అని చెబుతూ ఉన్నాడు. ఇవి ఈ యొక్క వాక్యంలో చెప్పబడినటువంటి ముఖ్యాంశములై ఉన్నవి. అంటే యెహోవా ఎలాంటివాడు అనేటువంటిది మొట్టమొదటి చెప్పాడు. మనం ఆయనను ఎలా తెలుసుకొనవలసి ఉన్నది అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. మూడవది, యెహోవాను ఆశ్రయించిన వారికి కలిగేటువంటి ప్రతిఫలము ఎటువంటిది అనేటువంటిది ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది. ఉత్తముడు అంటే మంచివాడు అని అర్థము. ఒక వ్యక్తి మంచివాడు లేక ఉత్తముడు అని చెప్పినప్పుడు లోకములో మంచి లక్షణాలు అని మనము వేటిని గురించి అయితే చెప్తామో వాటిలో అన్నీ కాకపోయినా సరే ఎక్కువ లక్షణాలు వారిలో కనిపిస్తాయని మనము ఆశించేటువంటి వారంగా ఉంటాము. వారి నుండి ఆ లక్షణాలు చూడటానికి నిరీక్షించేటువంటి వారంగా ఉంటూ ఉంటాము. ఒకవేళ ఆ వ్యక్తిలో అలాంటి లక్షణాలు కనిపించకపోయినట్లయితే ఎవరిని గురించి మనకు ఆ మాట చెప్పబడినదో ఉత్తముడని, అతడు అలాంటి వాడు కాడు, అతడు ఉత్తముడు కాడు అని మనము తెలుసుకుని నిరాశపడేటువంటి వారంగా ఉంటూ ఉంటాము. మనం పెట్టుకున్నటువంటి పేరును బట్టి మనము మంచివారము కాము కాలేము. కొంతమంది ఉత్తమ్ కుమార్ అనేటువంటి పేరు పెట్టుకుంటారు. అయితే వారి యొక్క బ్రతుకులో చూచినట్లయితే వారు ఉత్తములుగా ఏమాత్రమూ ఉండకపోవచ్చు. కొంతమంది వినయబాబు అని పేరు పెట్టుకుంటారు, కానీ వినయ విధేయతలు అనేటువంటివి వారిలో ఏమాత్రమూ ఉండి ఉండకపోవచ్చును. కాబట్టి పెట్టుకున్నటువంటి పేరుకు తగిన వారంగా మనము ఉండకపోవచ్చును. మదర్ తెరీసా గురించి ఆమె బ్రతుకున్న రోజుల్లో ఆమె మంచితనాన్ని గురించి చెప్తూ ఉండేటువంటి వారు, ఆమె చేసేటువంటి కార్యాల గురించి, ఆమెకు ఉన్నటువంటి దయా కనికరం గురించి ఆనాడు అనేక మంది చెప్తూ ఉండేవారు. ఇప్పటికీ ఆమెను గురించి అనేక మంది చెప్తూ ఉంటారు. ఆమెను తలంచుకున్నప్పుడెల్లా ఆమెకు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఆ యొక్క ప్రేమను గురించి, దయా కనికరమును గురించి మనుషులు మాట్లాడుకోవటం అనేటువంటిది పరిపాటిగా ఉంటూ ఉంటుంది. ఒక వ్యక్తి మంచి వ్యక్తి అని వినినప్పుడు మనము వారిని గురించి మరింత ఎక్కువగా తెలుసుకోవాలని అనుకుంటూ ఉంటాము. తర్వాత ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని గురించి ఇతరుల ద్వారా వినినప్పుడు మనము వారిని గురించి ఒక అభిప్రాయాన్ని ఫామ్ చేసుకుంటాము. అయితే వినటమే కాదు, అవకాశం వస్తే మనమే స్వయంగా వారిని చూసి పరీక్షించాలని, తెలుసుకోవాలని అనుకుంటా ఉంటాము. ఈ క్రమంలోనే మనము ఇప్పుడు చెప్పుకున్నటువంటి మదర్ తెరసా ఆశ్రయానికి ఆ దినాల్లో ఎంతోమంది వెళుతూ ఉండేవాళ్ళు. ఎందుకంటే వారు విన్నటువంటి విషయాలు నిజముగా జరుగుతున్నవో లేదో, ఆమెను గురించి వారు విన్నటువంటి యొక్క మాటలు సరైనవో కాదో, వారికి వారే స్వయంగా ఆమెను చూచి ఆమె యొక్క ఆశ్రయంలో జరుగుతున్నటువంటి విషయములను పరిశీలించి ఆమెతో వీలైతే మాట్లాడి ఆమె యొక్క ఆశీస్సులు తీసుకుని ఆమె యొక్క గుణగణములను పరికించిన తర్వాత వారు తమకు తాముగా ఆమెను గురించినటువంటి తమ అభిప్రాయమును కన్ఫర్మ్ చేసుకోవాలని ఆశించేటువంటి వారు అనేక మంది ఆ దినాల్లో ఉంటూ ఉండేవారు. ఒక వ్యక్తి మంచి వ్యక్తి అని మనకు తెలిసినప్పుడు మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి విషయాలు మాత్రమే కాకుండా అవకాశం వస్తే వారిని మన కళ్ళతో చూడాలని, కలిసి మాట్లాడాలని, వారితో వీలైతే ఒక ఫోటో ఒకటి తీసుకోవాలని ఆశించేటువంటి వారంగా అనేక మందిమే ఉంటూ ఉంటాము. ఒక ఇంటికి నేను వెళ్ళాను. ఆ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ వారి పిల్లలు మదర్ థెరిసా ఆశ్రయానికి వెళ్ళారంట. ఆమెతో కలిసి తీసుకున్నటువంటి ఆ యొక్క ఫోటోను వీరి ఇంట్లో ఒక ఫ్రేమ్లో పెట్టి ఉంచారు. సరే, నేను దాన్ని చూసినప్పుడు ఏమనుకున్నానంటే మంచిది, అక్కడికి వెళ్ళారా చూచారా అని అనుకున్నాను. బాగుంది, అంతవరకు బాగానే ఉంది. కానీ ఆమెకు ఉన్నాయి అని చెప్పబడుతున్నటువంటి లక్షణాల్లో నేను ఎవరింటికైతే వెళ్ళానో, ఎవరి యొక్క పిల్లలైతే మదర్ థెరిసాతో ఫోటో తీసుకుని అక్కడ వారింట్లో పెట్టుకున్నారో వీరికి మాత్రం ఆ లక్షణాలు, దయా కనికరం అలాంటివి మాత్రం వీళ్ళకి ఉన్నట్లుగా నేనైతే ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే వీరి యొక్క మనసు ఒక రకమైనటువంటిది, మదర్ థెరిసా యొక్క మనసు మరొక రకమైనటువంటిది. కాబట్టి ఈ మనసు అనేటువంటిది మారకుండా మనుషులు అనేటువంటి వారు పెద్దవారి దగ్గరికి వెళ్ళి వారితో ఫోటోలు తీసుకొని వారితో ఉన్నటువంటి ఫోటోలని ఇంట్లో ఫ్రేమ్స్లో పెట్టుకున్నట్లయితే వీళ్ళు పెద్దవాళ్ళు అయిపోరు, వాళ్ళలాంటి వారు అయిపోరు. కేవలము వారిని కలిసినట్లు, వారిని మీట్ అయినట్లు మాత్రమే ఆ యొక్క ఫోటోస్ తెలియజేస్తూ ఉంటాయి. హృదయాంతరంగంలో ఉండేటువంటి ఇచ్ఛను, కోరికను దేవుడు మార్చేంత వరకు మనిషి యొక్క హృదయం అనేటువంటిది మారనటువంటిదిగానే ఉంటూ ఉంటుంది. ఒకవేళ ఈ ఉత్తములు అని చెప్పబడేటువంటి వారు మనం ఉండేటువంటి ప్రదేశానికి దగ్గరలో ఉన్నటువంటి పట్టణానికో నగరానికో వస్తున్నారని తెలిసినప్పుడు మనం ఆ ప్రదేశానికి తప్పనిసరిగా వెళ్ళి వారిని చూడాలని ఆశించేటువంటి వారంగా ఉంటూ ఉంటాం. మనమే గనక వారు ఉన్నటువంటి నగరానికి కానీ పట్టణానికి కానీ వెళ్ళినట్లయితే అక్కడ వారు ఉండేటువంటి ఆశ్రయం కానీ వారు ఉండేటువంటి ప్రదేశాన్ని కానీ మనం చూచి వారిని గురించి మరీ ఎక్కువ తెలుసుకోవాలని చెప్పి వారిని గురించి మనం వినినటువంటి యొక్క మాటలు సరైనవో కావో అనేటువంటిది మనం తెలుసుకోవాలని ఆశించేటువంటి వారంగా ఉంటూ ఉంటాము. బైబిల్లో మనం చూచినప్పుడు సొలొమోను యొక్క జ్ఞానాన్ని పరీక్షించేందుకు ఒక రాణి వచ్చినట్లుగా మనము చూస్తూ ఉంటాం. ఆమె వచ్చి ఏమని చెప్పిందంటే, అన్ని పరిశీలించి పరికించిన తర్వాత నేను విన్నటువంటిది బహు తక్కువ, నేను చూసినటువంటి దానితో పోల్చినప్పుడు అనేటువంటి మాట ఆమె చెప్పింది. ఈ విధంగా ఎవరికైనా సరే, ఒకరు మంచివారని, ఒకరు తెలివిగలవారని, ఒకరు జ్ఞానం కలిగినటువంటి వారని ఇలాంటి మాటలు ఎవరిని గురించి అయినా విన్నప్పుడు వారు నిజంగా అలాంటి వారు కాదో అనేటువంటిది తెలుసుకోవాలని మనము తాపత్రయపడేటువంటి వారంగా ఉంటూ ఉంటాము. మన శక్తి మేరకు అవకాశం దొరికినప్పుడు ఆ అవకాశాలను ఉపయోగించుకొని మనకి మనము మన యొక్క మనసులో వారిని గురించినటువంటి విషయములు సరైనవో కావో తెలుసుకోవాలని ఆశించేటువంటి వారంగా మనము ఉంటూ ఉంటాము. అంతేకాదు, ఉత్తములను మనం కలిసినప్పుడు, పెద్దవారిని మనం కలిసినప్పుడు వారి యొక్క ఆశీస్సులు పొందాలని చెప్పి మనము ఆశపడుతూ ఉంటాం. వారి యొక్క సందేశం వినాలని ఆశపడుతూ ఉంటాము. వారి నుండి మనము ఏమి నేర్చుకోవాలి అని వారిని పరిశీలిస్తూ ఉంటాము. వారి యొక్క మాట అనేటువంటిది, వారి సంభాషణ అనేటువంటిది, వారి పోకడలు అనేటువంటివి, వారి ప్రవర్తన, వారి దాతృత్వము, ఒకటేంటి, అన్ని విషయాల్ని మనము సునిశ్చితంగా పరిశీలించేటువంటి వారంగా ఉంటూ ఉంటాము. ఎందుకంటే మనము విన్నటువంటి మాటలు ఆ యొక్క వ్యక్తిలో ఉన్నటువంటి లక్షణములు, ఆయనకు ఉన్నటువంటి పర్సనాలిటీ, ఇదంతా కూడా సరిపోతుందా లేదా అని మనము పరీక్షించేటువంటి వారంగా ఉంటూ ఉంటాం. ఈ సమయంలో ఎవరు అక్కడికక్కడ కామెంట్లు చేసేటువంటి వారుగా ఉండకపోవచ్చు, కానీ పరిశీలించేటువంటి వారుగా అయితే మాత్రము ప్రతి ఒక్కరూ ఉంటూ ఉంటారు. ఒక వ్యక్తిని గురించి ఎంత ఇతరుల ద్వారా వినినా కానీ నీకు నువ్వుగా పరీక్షించి తెలుసుకున్నటువంటిది నీకు స్టాండర్డ్ అసెస్మెంట్గా ఉంటూ ఉంటుంది. సపోజ్ ఎవరో నా దగ్గరకు వచ్చి పలానాయన చాలా మంచివారండి అని చెప్పారనుకోండి. నేను విన్నంత వరకు ఓహో అలాంటి వాడా అనేటువంటి ఒక ఐడియా ఫామ్ చేసుకుంటాను. ఎవరిని గురించి అయితే నేను విన్నానో ఆయనను గురించి మనసులో ఒక ఐడియా ఫామ్ చేసుకుంటాను. ఇంకొంతమంది నా దగ్గరికి వచ్చి అలాంటి మాటలే చెప్తూ ఉన్నప్పుడు ఆయనను గురించి అప్పుడు దాన్ని ఇంకొంత కన్ఫర్మ్ చేసుకుంటాను, దేనిని బట్టి, నేను విన్నటువంటి మాటలను బట్టి. అయితే నేనే ఎవరిని గురించి అయితే విన్నానో ఆయన దగ్గరకు వెళ్ళటం తటస్థించిందనుకోండి, ఆయనతో మాట్లాడేటువంటి అవకాశం నాకు కలిగింది, ఆయనతో కొంతసేపు సంభాషించేటువంటి అవకాశం నాకు కలిగింది అనుకోండి, అప్పుడు నేను నాకున్నటువంటి సందేహాల్ని అడుగుతూ ఉంటాను. ఆయన చెప్పేటువంటి ప్రతి మాటను నేను జాగ్రత్తగా వింటూ ఉంటాను. నేను విన్నటువంటివి, ఆయనలో చూసినటువంటివి రెండు కూడాను సరిపోలినవో లేదో అని నేను జాగ్రత్తగా పరిశీలించి ఆ వ్యక్తి మీద ఉన్నటువంటి యొక్క అభిప్రాయాన్ని నేను కన్ఫర్మ్ చేసుకునేటువంటి వాడినిగా ఉంటూ ఉంటాను. ఏదైనా విషయం గురించి అయినా ఎవరి గురించి అయినా తెలుసుకునేటువంటి ఆ యొక్క విషయంలో అనుసరించేటువంటి అనేకమైనటువంటి పద్ధతులు ఉన్నాయి. కానీ వీటి అన్నిటిలో అత్యుత్తమైనటువంటిది ఏంటంటే, అన్నిటినీ మించినటువంటిది ఏమిటంటే, స్వానుభవములో పెరుగుట అనేటువంటిది. ఒక విషయాన్ని గురించి నేను పుస్తకంలో చదవచ్చు, ఒక వ్యక్తిని గురించి నేను వినవచ్చు, ఒక విషయాన్ని నేను చూడవచ్చు, అయితే వీటన్నిటినీ మించినటువంటి ఎరుగుట దేని ద్వారా నీకు కలుగుతుందంటే, స్వానుభవంలో ఎరుగుట అనేటువంటి దాని ద్వారా కలుగుతూ ఉంటుంది. బీఈడి విద్యార్థులకు హౌ టు టీచ్ అనేటువంటిదే వారికి అక్కడ బోధించబడుతూ ఉంటుంది. ఈ సందర్భంలో వారికి బోధనా పద్ధతులు అనేటువంటివి వారికి నేర్పించబడుతూ ఉంటాయి. అక్కడ వారు చెప్పేటువంటిది ఏంటంటే, లెర్నింగ్ బై డూయింగ్ అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటి పద్ధతి అని చెప్తారు. అంటే నీ యొక్క స్వానుభవంలో నువ్వు చేస్తూ, నువ్వు అనుభవిస్తూ, నువ్వు నేర్చుకున్నటువంటిది ఉన్నది చూసావు, అది సరైనటువంటి విధముగా నీకు విషయమును నేర్పిస్తుంది, విషయ పరిజ్ఞానాన్ని నీకు అందిస్తుంది అని చెప్తూ ఉంటారు. సరే, ఇప్పుడు యేసుక్రీస్తుని గురించి మనకు ఏమని చెప్పబడుతున్నదంటే, మనం చదివినటువంటి యొక్క వాక్యములో ఆయన ఉత్తముడు అని చెప్పబడుతూ ఉన్నది. ఇక్కడ మనకు యాక్చువల్గా చెప్పబడినటువంటి మాట యెహోవాను గురించి చెప్పబడుతూ ఉన్నది. యెహోవా ఉత్తముడు అని ఆయనను గురించి ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది. యెహోవా ఉత్తముడైనట్లయితే ఆయన నిజముగా అలాంటి వాడేనా అని తెలుసుకునేటువంటి వారంగా మనము మొట్టమొదటిగా ఉండాలి. నీ హృదయాంతరంగములో నీవు తెలుసుకోవాలి అని ఆశ కలిగినటువంటి వాడమైనట్లయితే నీవు పరిశోధించేటువంటి వాడుగా ఉంటావు, పరీక్షించేటువంటి వాడుగా ఉంటావు, నీకు నీవు పరిశీలన చేసేటువంటి వాడుగా ఉంటూ ఉంటావు. ఈ లోకంలో మహానుభావులని, గొప్పవారిని అనేక మందిని గురించి చెప్పబడినాయి. కొంతమంది పూజనీయులని, కొంతమంది దేవుళ్ళని చెప్పబడినటువంటి వారు సైతము ఉంటున్నారు. అయితే వీరందరిలో కూడాను మొట్టమొదటిగా వీరు పరిశుద్ధులై ఉన్నారా, పవిత్రులై ఉన్నారా, వారి జీవించినటువంటి జీవితం అనేటువంటిదిగా ఈ లోకంలో ఉన్నట్లయితే, వారు నిజంగా జీవించినటువంటి వ్యక్తులై ఉన్నట్లయితే వారి యొక్క జీవితం అనేటువంటిది ఏ విధంగా ఉండినది, ఆ జీవితం అనేటువంటిది మచ్చలేనిదిగాను, మాపు లేనటువంటిదిగాను, మనుషులందరూ బ్రతికేటువంటి బ్రతుకుకు భిన్నమైనటువంటిదిగా ఉండినదా, అందరికీ ఆచరణీయమైనటువంటిదిగా ఉండినదా, ఆదర్శనీయమైనటువంటిదిగా ఉండినదా అనేటువంటి ఇలాంటి విషయాలు కొన్ని మనము కామన్గా చెప్తూ ఉంటాము. ఒక వ్యక్తిని ఆదర్శనీయమైనటువంటి వ్యక్తిగా మనము పరిగణించాలి అని అనుకున్నట్లయితే, మనకు లోకంలో చాలామంది దేవుళ్ళు అనబడేటువంటి వారు ఉన్నారు, కానీ మనకున్నటువంటి బలహీనతలే వారికి సైతము ఉన్నట్లయితే వారు దేవుళ్ళు కాలేరు. ఎందుకంటే నేను చేసే తప్పిదములను దేవుళ్ళు సైతము చేసినట్లయితే వారి వల్ల నుండి నాకు వచ్చేటువంటి ప్రయోజనం అనేటువంటిది ఏమీ ఉండదు. నా బలహీనతలే వారికి ఉన్నాయి, నన్ను మించిన బలహీనతలు కూడా కొందరిలో ఉన్నాయి, కాబట్టి వారు నాకు దేవుళ్ళుగా ఏ విధమైనటువంటి సహాయమును చేసేటువంటి వారుగా ఉండనేరారు. ఇలాంటి కోవకు చెందిన వారు ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు. అయితే ఉన్నటువంటి దౌర్భాగ్యత ఏమిటంటే, ఇలాంటి వారు ఉన్నారని వారి జీవితాలని గురించి గ్రంథాలలో ప్రస్ఫుటంగా చెప్పబడినప్పటికీ, వారి బ్రతుకుల గురించి ప్రస్ఫుటంగా వ్రాయబడినప్పటికీ, వారే దేవుళ్ళని, వారిని పూజించేటువంటి వారు ఎంతో మంది ఈ లోకంలో ఉండటం అనేటువంటిది చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు యెహోవా యొక్క మాటకు మనం వచ్చినప్పుడు యెహోవా యొక్క లక్షణములను మనము తెలుసుకునవలనంటే బైబిల్లో ఆయన యొక్క కుమారుని యొక్క లక్షణములను మనము తెలుసుకునవలసి ఉన్నది. ఎందుకంటే యెహోవా యొక్క కుమారుడను అని యేసుక్రీస్తు చెప్పడం జరిగింది. తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నాము అని క్రీస్తు ప్రభువు చెప్పటం జరిగింది. కాబట్టి తండ్రికి ఉన్నటువంటి లక్షణములను మనము తెలుసుకునవలసి ఉన్నట్లయితే, క్రీస్తు ప్రభు యొక్క లక్షణములను మనం పరిశీలించినట్లయితే, అప్పుడు తండ్రి యొక్క లక్షణములను మనము పూర్తిగా తెలుసుకునగలుగుతాం. కాబట్టి మన మధ్యనే నిలిచి, మన మధ్యనే నివసించి, మన మధ్యనే మానవతారంలో ఉండినటువంటి క్రీస్తు ప్రభు యొక్క జీవిత చరిత్రను మనము క్షుణ్ణముగా అధ్యయనం చేయటం అనేటువంటి దాని ద్వారా తండ్రికి ఉన్నటువంటి ఆ యొక్క లక్షణములను గురించి మనము స్పష్టంగా తెలుసుకునగలుగుతాం. ఈ లక్షణాలను మనం తెలుసుకునేటువంటి వారంగా ఉంటున్నామా? ఒక వ్యక్తిని గురించి మనము మంచివాడు అని తెలుసుకున్నప్పుడు ఆ వ్యక్తికి సంబంధించినటువంటి జీవితం ఎలాంటిది అనేటువంటిది మనము తెలుసుకునేందుకు ఆరాట పడుతూ ఉంటాము. మరి ఇక్కడ చెప్పబడినటువంటి యెహోవా యొక్క విషయాన్ని మనం తెలుసుకోవాలంటే ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క ఈ లోక సంబంధమైనటువంటి జీవితము ఏ విధంగా సాగినది అనేటువంటి విషయాల్ని మనకు నూతన నిబంధనలోని 4 సువార్తలు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. అంతేకాదు ఆ తర్వాత వ్రాయబడినటువంటి అంశములు సహితము ఆయన యొక్క బోధనలను అనుసరించి దేవుని యొక్క సారూప్యతను తెలియజేసేటువంటివిగా, ఆయన గుణగణాల్ని తెలియజేసేటువంటివిగా ఉంటున్నవి. కాబట్టి మనము వాక్యాన్ని చదివేటువంటి వారంగా ఉంటున్నాము. క్రైస్తవులైనటువంటి వారు సహితం వాక్యం అనేటువంటిది చదవనటువంటి వారు ఎంతోమంది ఉంటూ ఉంటారు. చాలామంది ఏమంటారంటే, ఏమండి నాకేం అర్థం కావటలేదు, అక్కడ బైబిల్ అంటారు బాగానే ఉంది, ఆ కొత్త నిబంధన అంటే ఏదో కొంత అర్థమయ్యేటువంటిదిగా ఉంటుంది, కానీ దానిలో కూడా అర్థమని ఉన్నాయనుకోండి, కానీ ఆ పాత నిబంధనకు వచ్చేటప్పటికల్లా ఏమిటండి దానిలో నాకు ఉపయోగపడేటువంటివి నాకేం కనపట్టలేదండి అని అనేక మంది చెప్పేటువంటి వారుగా ఉంటారు. ఇది సరైనటువంటిది కాదు. తెలుసుకునవలననేటువంటి కోరిక నీలో ఉన్నప్పుడు ఆ కోరికను బట్టి నీవు ఈ యొక్క గ్రంథమును, పరిశుద్ధ గ్రంథమును, దేవుడు తన ప్రజలకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క వార్తను పరిశీలించి చదివి క్షుణ్ణంగా తెలుసుకోవాలని ఆశించినట్లయితే, దానికి సంబంధించినటువంటి దాని మీద ఎంతో స్టడీ చేసినటువంటి భక్తులు రాసినటువంటి అనేకమైనటువంటి అనుబంధ గ్రంథాలు ఎన్నో ఉన్నాయి. వాటిని మనం చదివినట్లయితే మనకు క్లియర్గా అర్థమయ్యేటువంటివిగా బైబిల్లోని పుస్తకాలు మనకు ఉంటూ ఉంటాయి. అంతేకాదు చదువుటను బట్టియే కాదు, కానీ మనము దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళినటువంటి వారమై ఆయనతో మనము సంబంధం కలిగినటువంటి వారంగా ఉన్నప్పుడు మాత్రమే మనకు ఆ విషయములు అనేటువంటివి పూర్తిగా అర్థమయ్యేటువంటివిగా ఉంటూ ఉంటాయి. పరిశుద్ధాత్మ యొక్క తాకిడి లేకపోయినట్లయితే, పరిశుద్ధాత్మ యొక్క సహాయము మనకు లేకపోయినట్లయితే మనము వాటిని అర్థం చేసుకోగలిగినటువంటి స్థితిలో ఉండనే ఉండము. కాబట్టి ఆయన వాక్యమును నువ్వు లక్ష్య పెట్టేటువంటి వాడుగా ఉంటున్నావా? అది విలువైనది అని ఎంచేటువంటి వాడుగానే ఉంటున్నావా? దానిని చదివి అధ్యయనము చేసి దానిలో రాయబడినటువంటి లోతైనటువంటి అంశములను నువ్వు అర్థం చేసుకునేటువంటి విధముగా దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి నువ్వు ప్రార్థనాపూర్వకంగా దాన్ని పరిశీలించేటువంటి వాడుగాను, సమయమును కేటాయించి దేవుని యొక్క వాక్యమును స్టడీ చేసేటువంటి వాడుగాను నువ్వు ఉంటున్నావా? ఒక వ్యక్తి మంచి వ్యక్తి అని తెలిసినప్పుడు నీవు ఏ విధంగానైతే ఆ వ్యక్తిని గురించి మరింత తెలుసుకోవాలని ఆశపడతావో, మరింత వినాలని ఆశపడతావో, వీలైతే కలిసి చూడాలని ఆశపడతావో, పర్సనల్గా ఆయనతో సంబంధం కలిగినటువంటి వాడవై ఆయన యొద్దకు వెళ్ళి ఆయనతో మాట్లాడి ఆయన మాట్లాడేటువంటి మాటల్ని, ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని గమనిస్తూ నీవు ఆయన నుండి అందేటువంటి యొక్క సందేశమును పొందాలని ఆశించేటువంటి వాడుగా ఉన్నట్లుగానే దేవుని నుండి నీవు ఇలాంటి విషయాల్ని ఆశించేటువంటి వాడుగా ఉంటున్నావా? మనుషుల యొద్దకు వెళ్ళి వారి మన్ననలు పొందాలని, వారి యొక్క ప్రాపకాన్ని పొందాలని, వారిని దర్శించుకోవాలని, వారి నుండి కలిగేటువంటి మేలు అనేటువంటిది వీరు పొందాలని మనుషులు మనుషరీతిగా ఆలోచించేటువంటి వారు అనేక మంది ఉంటుంటారు. అయితే దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి దేవుని నుండి వచ్చేటువంటి ఆ యొక్క ఉన్నతమైనటువంటి ధన్యతలను పొందాలని నీవు ఆశించేటువంటి వాడుగా ఉంటున్నావా? అలా నీవు ధన్యతను పొందాలి అని అంటే నీవు దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళినటువంటి వాడవే. నీవు ఆయనకిష్టుడివై బ్రతకవలసి ఉన్నది. ఆయన యొక్క వాక్యానుసారంగా నీవు నడుచుకునవలసి ఉన్నది. ఆయన యొక్క కట్టడలను నీవు అనుసరించవలసి ఉన్నది. నీ ఇష్టానుసారంగా నీవు ఉంటూ, నీ చిత్తానుసారంగా నీవు చేసుకుంటూ దేవుడు నన్ను ఆశీర్వదించాలి అండి అని అంటే ఆ ఆశీర్వాదం అనేటువంటిది ఆ విధంగా నీకు వచ్చేటువంటిది కాదు. దేవుని యొక్క బిడ్డలైనటువంటి వారు ఈ లోకరీతిగా శ్రమలను అనుభవించినటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. పరిశుద్ధుడైనటువంటి పౌలును మనం తీసుకున్నట్లయితే ఈ లోకరీతిగా ఎన్నో శ్రమలను ఆయన అనుభవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అదే విధంగా అపోస్తులైనటువంటి వారు కూడాను అదే విధమైనటువంటి శ్రమలను అనుభవించినటువంటి వారుగాను, ఆయన కొరకు నమ్మకంగా పనిచేసే ప్రతి బిడ్డ కూడా ఈ లోక సంబంధమైనటువంటి శ్రమలను అనుభవించేటువంటి వారుగా ఉండినటువంటి వారే. కొంతమంది ఏమనుకుంటారంటే ఈ లోక సంబంధమైనటువంటి శ్రమ ఏది కలిగినప్పటికీ ఇదేంటండి, క్రీస్తు ప్రభువుని నేను నమ్ముకుంటే నాకు ఈ శ్రమలన్నీ తప్పిపోతాయని నేను అనుకున్నాను, అయితే ఈ శ్రమలు మరి ఎక్కువగా ఉంటున్నాయేంటి అని వెనకకు వెళ్ళిపోయేటువంటి వారు అనేక మంది ఉంటూ ఉంటారు. వాక్యంలో క్లియర్గా వ్రాయబడినటువంటి విషయం ఏమిటంటే దేవుని కొరకు నీవు నివసించేటప్పుడు తప్పనిసరిగా ఈ లోక సంబంధమైనటువంటి శ్రమలు సహితము నీవు ఎదుర్కొనవలసి ఉన్నది. ఆయన ప్రేమను నీవు గుర్తించినటువంటి వాడవైనట్లయితే, ఆయన యొక్క ప్రేమను నీవు రుచి చూచినటువంటి వాడు గాని ఉన్నట్లయితే, ఆయన నుండి నీకు కలగనాయి ఉన్నటువంటి ఆ యొక్క ధన్యత అనేటువంటిది నీవు ముందుగానే ఆత్మలో గ్రహించినటువంటి వాడు గాని ఉన్నట్లయితే, అప్పుడు నీవు బ్రతికేటువంటి బ్రతుకు అనేటువంటిది ఈ లోక సంబంధమైనటువంటి శ్రమలను చూసి వెనక్కు వెళ్ళిపోయేటువంటిదిగా ఉండదు గాని, విశ్వాసంతోను నిరీక్షణతోను ముందుకు సాగేటువంటి వాడు గాను దేవుని యొక్క సహాయమును దినదినము పొందుతూ నీ అడుగులను దినదినము ముందుకు వేసేటువంటి వాడుగా నీవు ఉండగలుగుతావు. ఈ లోక సంబంధంగా సెలబ్రిటీస్ అనేటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వారిని అనుకరించేటువంటి వారు, అనుసరించేటువంటి వారు, వారి విధంగానే వస్త్రధారణ చేసుకునవలనని, వారిలాగా మాట్లాడాలని, ఫ్యాషనబుల్గా తయారై తిరగాలని చెప్పి ఆశించేటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. అయితే దేవుని యొక్క విషయానికి వచ్చేటప్పటికీ నీవు ఆయనను అనుసరించాలని ఆశపడేటువంటి వాడుగా ఉంటున్నావా? ఆయనను అనుసరించాలని నీవు ఆశపడినట్లయితే నీవు నీ సిలువను ఎత్తుకొని ఆయనను వెంబడించాలని వాక్యం సెలవిస్తూ ఉన్నది. చాలా మంది ఏమంటారంటే అలా అయితే మాకు లాభం లేదండి, ఆయనను వెంబడించినట్లయితే మాకేదో దొరికినట్లయితే అప్పుడు మేము ఆలోచిస్తామండి అంతేగాని, ఇదేంటండి మా దగ్గరకు వచ్చినట్లయితే నీ భుజం మీద సిలువు పెడతాను, ఆ సిలువు పుచ్చుకొని నువ్వు నడవాల్సి ఉంటుంది అని చెప్తే ఇలాంటివి మాకు పనికిరావండి అని చెప్పేటువంటి వారు అనేక మంది ఉంటూ ఉంటారు. అది సరైనటువంటి విషయం కాదు. ఎందుకంటే దేవుని ప్రేమను నీవు గమనించినటువంటి వాడమైనట్లయితే, ఆయన యొక్క సారూప్యతను నీవు తెలుసుకున్నటువంటి వారమైనట్లయితే, ఆయనను నీవు పూర్తిగా నీ హృదయములో గ్రహించినటువంటి వ్యక్తి అయినట్లయితే, అప్పుడు నీవు ఈ లోక సంబంధమైనటువంటి చిక్కులను, అవమానములను, మిగిలినటువంటి ఏ యొక్క శోధనలను నీవు లక్ష్య పెట్టేటువంటి వాడవుగా ఉండవు గాని, నీ యొక్క హృదయాంతరంగంలో నిర్ణయం తీసుకున్నటువంటి వాడవై దేవునికి మాత్రమే నీవు లోబడి జీవించాలని, ఆయనను మాత్రమే నీవు నమ్ముకుని ముందుకు వెళ్ళాలని నీవు నిర్ణయమును తీసుకుని ముందుకు నడిచేటువంటి వాడుగా నీ బ్రతుకు సాగగలదు. మనం చాలాసార్లు వింటుంటాం ఏమిటంటే, చాలా మంది మేము ఫలానా పుణ్యక్షేత్రానికి వెళ్ళామండి, అక్కడ ఉన్నటువంటి యొక్క విగ్రహాన్ని మేము దర్శించుకున్నామండి, అక్కడికి వెళ్ళిన తర్వాత మేము పూజలు పునస్కారములు ఇవన్నీ చేసామండి, ఇదిగోండి ప్రసాదాన్ని తెచ్చుకున్నామండి అని చెప్పేటువంటి వారు చాలా మంది ఉంటారు. కొందరు క్రైస్తవులు మేము హోలీ ల్యాండ్కి వెళ్ళి వచ్చామండి, అక్కడ ఉన్నటువంటి యొక్క ప్రదేశాలన్నీ కూడా తిరిగి వచ్చామండి, మాకు చాలా అక్కడికి వెళ్ళగానే మాకు ఉత్తేజం అనేటువంటిది కలిగిందండి అని చెప్పేటువంటి వారుగా ఉంటారు. మంచిది, నీ యొక్క జీవితంలో ఉత్తేజం అనేటువంటిది కలగవచ్చు, వినటం అనేటువంటిది కలగవచ్చు, చూడటం అనేటువంటిది జరగవచ్చు. అయితే వీటన్నిటినీ మించినటువంటిది ఏంటంటే స్వానుభవములో నీవు దేవుని ఎరుగుట అనేటువంటిది. ఈ స్వానుభూములో ఎరుగుట అనేటువంటిది జరగాలంటే నువ్వెక్కడికో వెళ్లాల్సినటువంటి అవసరం లేదు. క్రీస్తు ప్రభు ఎక్కడైతే పుట్టాడో, ఎక్కడైతే సిలువ వేయబడ్డాడో, ఎక్కడైతే పాతి పెట్టబడ్డాడో, ఎక్కడెక్కడైతే సంచరించాడో, ఏ ఏ ప్రదేశాల్లో ఆయన బోధించాడో, ఆ ప్రదేశాలకు ఇవన్నిటికీ నువ్వు వెళ్ళవలసినటువంటి అవసరం అయితే లేదు. కానీ నువ్వున్న చోటే, నువ్వు ఏ విధంగానైతే ఉన్నావో అదే విధముగా దేవుని యొక్క సన్నిధిలోనికి అక్కడే నువ్వు దేవునిని నీ హృదయంలోనికి పూర్తిగా ఆహ్వానించినటువంటి వాడవే. నీ యొక్క జీవితంలో జరిగేటువంటి ప్రతి సంఘటనలోనూ ఆయన యొక్క ఆధిపత్యమునకు, ఆయన చిత్తమునకు నిన్ను నీవు లోబరుచుకున్నట్లయితే అప్పుడు దేవుడిని యొక్క హృదయంలో నివసించేటువంటి వాడుగా ఉంటాడు. చాలా మంది ఏంటంటే కొన్ని విషయాల్లో దేవుని యొక్క చిత్తమును చేసేటువంటి వారిగా ఉంటారు, మరికొన్ని విషయాలలో దేవుని యొక్క చిత్తమును ప్రక్కన పెట్టేసేటువంటి వారుగా ఉంటుంటారు. ఎందుకంటే వారికి ఉన్నటువంటి రిజర్వేషన్స్ అనేటువంటివి ఉంటూ ఉంటాయి. వారి యొక్క హృదయంలో ఇది చేసి తీరాలి, ఈ విధంగా నేను జరిగించి తీరాలి, ఇది మాత్రమైతేనే నేను చేస్తాను అని నిర్ణయించుకునేటువంటి అంశాలు కొన్ని వారిలో ఉంటూ ఉంటాయి. దాన్ని బట్టి కొన్ని విషయాల్లో దేవునికి నమ్మకంగా మనం చేద్దాములే అని అనుకున్నప్పటికీ మరికొన్ని విషయాల్లో ఆయన యొక్క చిత్తం నుండి తప్పిపోయేటువంటి వారు అనేక మంది ఉంటూ ఉంటారు. అయితే ఆయన యొక్క బిడ్డలైనటువంటి వారు, ఆయన యందు పూర్తిగా విశ్వాసమును ఉంచినటువంటి వారు, వారు ఈ లోక సంబంధమైనటువంటి దేనిని మహిమగా వారు ఎంచలేదు, కాని వారు ముందుకు సాగవలనటువంటి యొక్క ఉద్దేశము చేత దేవునిని మాత్రమే వారు విశ్వసించినటువంటి వారే, ఆయనను స్వానుభూములో ఎదిగినటువంటి వారుగా, ఆయనను వెంబడించినటువంటి వారుగా, ఆయన ఎందే కొనసాగినటువంటి వారుగా జీవించినటువంటి వారై ఉన్నారు. ఇక రెండవదిగా ఇక్కడ యెహోవాను రుచి చూసి తెలుసుకొనమని రాయబడి ఉన్నది. రుచి చూసి తెలుసుకొనుట, మనము అప్పుడప్పుడు డాక్టర్ల దగ్గరికి వెళుతూ ఉంటాము. ఆయనతో మాట్లాడుతున్నటువంటి యొక్క సమయంలో అక్కడికి ఈ మెడికల్ రిప్రజెంటేటివ్స్ అనేటువంటి వాళ్ళు వస్తుంటారు. వాళ్ళు మందుల కంపెనీలకి రిప్రజెంటేటివ్స్ గా పనిచేస్తూ ఉంటారు. వాళ్ళ కంపెనీ తయారు చేసేటువంటి మందులను వారు ప్రమోట్ చేసేటువంటి విధంగా ఏం చేస్తారంటే, మేము తయారు చేసేటువంటి మందులు, ఈ రకమైన మందులు మేము తయారు చేస్తున్నాము, ఇది ఈ వ్యాధులకి పనిచేస్తుంది, ఈ విధంగా పనిచేస్తుంది అని చెప్పి దానికి సంబంధించినటువంటి కొంత సమాచారాన్ని వారు డాక్టర్స్ దగ్గరికి వచ్చి ఈ విషయాలన్నీ డాక్టర్లతో ముచ్చటించిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే, కొన్ని శాంపుల్ బాటిల్స్ అనేటువంటివి, శాంపుల్ మెడిసిన్స్ అనేటువంటివి వాళ్ళకి దగ్గర విడిచిపెట్టి వెళుతూ ఉంటారు. అదేవిధంగా మనం మిఠాయి దుకాణానికి వెళ్ళామనుకోండి, మిఠాయి దుకాణానికి వెళ్ళినప్పుడు సాధారణంగా జరిగేటువంటిది ఏంటంటే, అన్ని దుకాణాలలోనూ అన్ని ప్రదేశాల్లో ఇది జరగకపోవచ్చు, కానీ సాధారణంగా అక్కడ జరిగేటువంటిది ఏమిటంటే, కస్టమర్ని చూడగానే రెండుసారి ఏంటి, ఏం కావాలి మీకు ఏంటి అని అడుగుతారు. మనము ఏం కొనాలని అనుకుంటున్నాము, ఆ యొక్క ఐటమ్ని తీసి కొంత టేస్ట్ కని పెడతాడు. ఎందుకు పెడుతున్నాడు ఆ టేస్ట్ కని, దాన్ని రుచి చూడండి, మీరు దాన్ని కొనాలనుకుంటున్నారు కదా, మీరు తినండి, తిన్న తర్వాత దాన్ని రుచి చూచిన తర్వాత దానిని బట్టి, ఆ రుచిని బట్టి, ఆ క్వాలిటీని బట్టి, మీకు అనిపించినటువంటి యొక్క ఇంప్రెషన్ బట్టి మీరు ముందుకి ప్రొసీడ్ అవ్వచ్చు అనేటువంటి ఉద్దేశం చేత వారి యొక్క సేల్స్ను ప్రమోట్ చేసుకునే విధంగా వారు ఈ ముక్క కొంత విరిచి వాళ్ళు పెడతాం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇది మనం చూసినప్పుడు మనకు ఇక్కడ చెప్పబడినటువంటి యొక్క అంశం గుర్తొస్తూ ఉంటుంది. ఏమిటంటే, యెహోవాను రుచి చూచి తెలుసుకునుడి, రుచి చూచి తెలుసుకునుడి. మనకు పంచేంద్రియాలు అనేటువంటివి ఉన్నాయి, ఒక్కొక్కటి ఒక్కొక్క విషయాన్ని తెలియజేసేటువంటిదిగా వీటిలో ఉంటూ ఉంటుంది. నాలుక చూచినట్లయితే రుచిని తెలియజేస్తుంది, ముక్కు వాసన తెలియజేస్తుంది, కన్ను చూపును తెలియజేస్తుంది, చెవి వినికిడిని తెలియజేస్తుంది, మనకున్న చర్మం అనేటువంటిది తాకిడిని తెలియజేస్తూ ఉంటుంది. అయితే వీటిలో రుచి అనేటువంటి దాన్ని తెలియజేసేటువంటిది నాలుకని మనకందరకు తెలుసు. ఇక్కడ యెహోవాను గురించి చెప్పబడినటువంటి రుచి చూచి తెలుసుకునడి అని చెప్పబడినటువంటి యొక్క మాట ఉన్నదే, ఈ మాట ఆయనను స్వానుభవములో ఎరిగి తెలుసుకునుడి అనేటువంటి భావనలో చెప్పబడినటువంటి మాట అయి ఉన్నది. యెహోవాను రుచి చూచి తెలుసుకునుడి అంటే యెహోవాను నోట్లో పెట్టుకొని తిని చప్పరించి తెలుసుకునుడి అని కాదు, అక్కడ లిటరల్ మీనింగ్ కాదు. దాని యొక్క మీనింగ్ ఏంటంటే స్వానుభవంలో ఎరిగి తెలుసుకునుడి అనేటువంటి భావనలో చెప్పబడింది. యెహోవాను స్వానుభవంలో దేవునిని స్వానుభవంలో మనం ఎరిగినటువంటి వారమై ఉండవలసి ఉన్నది. కొంతమంది ఏదో వాళ్ళు వీళ్ళు చెప్పినటువంటి మాటలను బట్టి ఏదో కొంత ఎరిగినటువంటి వారుగా ఉండవచ్చు, కానీ ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటిది ఏంటంటే ఆయనను మనము రుచి చూచి స్వానుభవములో ఎరిగినటువంటి వారమై ఉండాలనేటువంటిది ఇక్కడ మనకు తెలియజేయబడుతూ ఉన్నది. ఒక తినే పదార్థం రుచి చూచిన తర్వాత అది రుచికరంగా ఉంది అని మనం తెలుసుకున్నప్పుడు కొన్ని విషయాలు మనం చేసేటువంటి వారంగా ఉంటాం. సాధారణంగా ఏంటంటే దాన్ని మరి ఎక్కువగా తినేటువంటి వారంగా ఉంటాం. తర్వాత రెండవది ఇష్టపడి తినేటువంటి వారంగా ఉంటాము. మూడవది మాటిమాటికి తినేటువంటి వారంగా ఉంటాం. నాలుగవది మామూలుగా తినేదానికన్నా ఎక్కువగా తినేటువంటి వారంగా ఉంటాం. ఐదవది ఇతరులకు దాని గురించి తెలియజేసేటువంటి వారంగా ఉంటాము. ఆరవది ఇతరులను పిలిచి దాన్ని పెట్టడానికి మనము ఇష్టపడుతూ ఉంటాము. ఇవన్నీ కూడాను మనకు సాధారణంగా జరిగేటువంటివిగా ఉంటూ ఉంటాయి. అయితే దేవుని యొక్క విషయంలో సహితము నీవు స్వానుభవములో యేసును ఎరిగినటువంటి వాడుగా ఉన్నట్లయితే, దేవునిని తెలుసుకున్నటువంటి వాడుగా ఉన్నట్లయితే, ఆయన యొక్క ప్రత్యక్షతలను ఆయన సారూప్యతను నీవు ఎరిగినటువంటి వాడుగా నీవు ఉన్నట్లయితే, ఇవన్నీ కూడాను దేవుని యొక్క విషయంలో సహితము నీకు జరిగేటువంటివిగా ఉండవలసి ఉన్నది. దానిని మరి ఎక్కువగా తినేటువంటి వారంగా ఉన్నట్లే ఇక్కడ మనము దేవుని యొక్క సన్నిధిలో ఎక్కువ సమయం గడిపేటువంటి వరంగా ఉంటూ ఉంటాం. ప్రార్థన అనేటువంటిది, వాక్యం అనేటువంటిది చిరాకు అనిపించేటువంటి వాడికి సహితము దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చినప్పుడు, ఆయన యొక్క వెలుగు వ్యక్తి యొక్క హృదయంలోనికి వెళ్ళినప్పుడు, ఆయన యొక్క కార్యము ఆ హృదయాంతరంగంలో జరుగుతున్నప్పుడు, వ్యక్తి లోబడుతున్నప్పుడు జరిగేటువంటి విషయము ఒకటేంటంటే ఆయన యొక్క సన్నిధిని మనము మరి ఎక్కువగా ప్రేమించేటువంటి వారంగా ఉంటాము. మనం ఆయన సన్నిధిలోనికి వెళ్ళి గంటలు గంటలు ప్రార్థన చేసేటువంటి వారంగా ఉంటాం. మనకు ఆయన యొక్క వాక్యం అంటే ఎంతో ప్రీతికరంగా ఉంటుంది. ఆయన గురించి మరి ఎక్కువగా మనం తెలుసుకునవలనని చెప్పి వాక్యం ద్వారాను ప్రార్థన ద్వారాను మరి ఒక విధంగాను మనము దేవుని యొక్క సన్నిధిలో ఎంతో సమయం గడిపేటువంటి వారంగా ఉంటాము. మారు మనసు పొందినటువంటి ఒక వ్యక్తి యొక్క లక్షణం ఏంటంటే కొత్తగా వ్యక్తి దేవునిలోనికి వచ్చినప్పుడు జరిగేటువంటిది ఏంటంటే అంతకుముందు అతను యొక్క ప్రార్థన అనేటువంటిది ఏదో మాటలకు చిన్న చిన్న మాటలకు 2-3 నిమిషములకు పరిమితమైనటువంటిదిగా ఉండి ఉండవచ్చును. అయితే దేవునిలోనికి వచ్చి కడగబడినటువంటి హృదయం కలవారు వారు దేవుని యొక్క సన్నిధిలో నిలిచి గంటలు గంటలు ప్రార్థించేటువంటి వారుగా ఉంటారు. వాక్యం ఎంతో చదివేటువంటి వారుగా ఉంటారు. దాన్ని తెలుసుకున్న వాళ్ళని ఆశతో ఆయన యొక్క సన్నిధిలో గడిపేటువంటి వారుగా ఉంటుంటారు. ఇది మనలో జరుగుతూ ఉన్నదా. ఇక రెండవది ఏంటంటే ఇష్టపడి తినేటువంటి వారంగా మనము ఎలాగైతే ఉంటామో మనము ఇష్టపడి దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళాలని ఆశించేటువంటి వారంగా ఉంటాము. అంతకుముందు దేవుని యొక్క సన్నిధిలోనికి రమ్మని వాక్యం ఏమి చెప్తున్నదో తెలుసుకున్నామని ఎవరైనా మనలను మీటింగ్స్కి కానీ కూటాలకు కానీ సండే సర్వీసెస్ కానీ మరి ఒక దానికి కానీ ఆహ్వానించినప్పుడు మనము లక్ష్య పెట్టకుండా దూరంగా పారిపోయేటువంటి వారంగా ఉన్నవాళ్లమే. ఇప్పుడు దేవుని యొక్క సన్నిధి మనం రుచి చూసిన తర్వాత మనం ఏం చేస్తామంటే మరి ఎక్కువగా తిన్నటువంటి వారి వల్లనే రుచి చూచి బాగున్నదని తెలిసిన తర్వాత ఆ పదార్థం ఎక్కువగా తిన్నటువంటి వారి వల్లనే మనము ఆయన యొక్క సన్నిధిలో ఎంత సమయం అనా గడపటానికి వెనుకడేటువంటి వారంగా ఉండవు. అంతకుముందు 15 నిమిషాలు ప్రార్థన అని అంటే మనకు ఏదో నరకయాతనగా ఉండేది, కానీ ఇప్పుడు సర్వీసు 2-3 గంటలు గడిచినప్పటికీ ఆ యొక్క సర్వీసులో ఉండాలని, ఆ యొక్క సర్వీసులో ఇంకొన్ని విషయాలు తెలుసుకునవాలని, ఆయన బిడ్డల మధ్య ఉన్నటువంటి యొక్క వాతావరణమును ఆ నెమ్మదిని ఆ సమాధానమును నువ్వు పొందాలని ఆశించేటువంటి వాడుగా ఉంటూ ఉంటావు. అది నీ యొక్క జీవితంలోనూ నా యొక్క జీవితంలోనూ జరిగేటువంటిదిగా అది ఉంటున్నదా. మూడవది మనకు నచ్చినటువంటి పదార్థమును మనం రుచి చూచి బాగున్నది అని తెలుసుకున్నటువంటి యొక్క పదార్థమును మాటి మాటికి తినేటువంటి వారంగా ఉన్నట్లే దేవుని యొక్క సన్నిధిలో సహితము ఆయన వాక్యమును మాటి మాటికి చదివేటువంటి వారంగా ఉంటాము. సమయమును వ్యర్థం చేసేటువంటి వారంగా ఉండము. నీవు నడుస్తూ ఉన్నప్పటికీ ప్రార్థన చేసేటువంటి వాడు ఉంటావు. ప్రయాణములో ఉన్నప్పటికీ నీవు ప్రయాణములో ఉంటావు, కానీ నీ కళ్ళు మూసుకొని ప్రార్థించేటువంటి వాడుగా ఉంటావు. లేకపోయినట్లే వాక్యాన్ని చదువుకునేటువంటి వాడుగా ఉంటావు. కొన్నిసార్లు దినములో ఎక్కువ దూరం ప్రయాణించవలసినటువంటి వారు ఉంటూ ఉంటారు. వారు వర్క్ ప్లేస్ కు వెళ్లేటప్పుడు వచ్చేటప్పుడు చాలా సమయము ప్రయాణములో బస్సులోనూ మరియు దారిలోనూ గడపవలసినటువంటి అవసరం ఉంటుంది. ఆ సమయంలో సమయమును వ్యర్థం చేసుకోకుండా భక్తుల యొక్క జీవిత చరిత్రలను మరి ఒక దానిని లిటరేచర్ని చదివేటువంటి వాడివి గాను, లేకపోతే ఆడియో మెసేజెస్ వినేటువంటి వాడివి గాను, మరి ఒక విధముగాను నీవు మాటి మాటికి తినాలని ఆశపడే వారు ఎలాగైతే ఉన్నారో, నీవు కూడా నువ్వు దేవుని యొక్క సన్నిధిని ఆశించేటువంటి వాడివి గాను, మాటి మాటికి వాక్యాన్ని వినాలని ఆశించేటువంటి వాడుగా నీవు ఉండగలవు. ఆ విధంగా నీవును నీవును ఉంటున్నామా. ఇక తర్వాత విషయము, నీవు రుచి చూచిన తర్వాత, బాగున్నదని తెలుసుకున్న తర్వాత, మామూలుగా తినేదానికన్నా ఎక్కువగా తినేటువంటి వాడుగా ఉన్నట్లుగానే దేవుని యొక్క విషయాల్లో సహితము ఉంటూ ఉంటావు. దేవుని యొక్క విషయాలకి వచ్చేటప్పటికి ఆ విషయాలనేటువంటివి నీకు టాప్ మోస్ట్ ప్రయారిటీగా ఉంటూ ఉంటాయి. ఆయన యొక్క సన్నిధి అనేటువంటిది, దానికి ఇచ్చేటువంటి విలువ అనేటువంటిది నీకు టాప్ మోస్ట్ ప్రయారిటీగా ఉంటూ ఉంటుంది. మామూలుగా నీవు గడిపేటువంటి ఆ సమయానికన్నా ఎక్కువగా గడిపేటువంటి వాడుగా ఉంటావు. మహా ఇష్టపడి చేసేటువంటి వాడుగా ఉంటావు. ఇవన్నీ కూడాను దేవుని యొక్క కృపలోనికి వచ్చిన తర్వాత మనకు జరిగేటువంటి విషయాలుగా మనకు మనమే చూడగలుగుతాము. మన చుట్టూ ఉన్నటువంటి వారు సైతము ఈ విషయాలను అబ్జర్వ్ చేసేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. ఇక తర్వాతది ఏంటంటే, నీవు రుచి చూచి బాగున్నది అని తెలుసుకున్నటువంటి ఆ పదార్థములను గురించి ఇతరులకు తెలియజేసేటువంటి వాడుగా ఉంటావు. అదేవిధంగా దేవుని విషయాల్లో కూడాను మనము దేవునిని స్వానుభవంలో ఎరిగి రుచి చూచిన తర్వాత ఆయన యొక్క ప్రేమను గురించి, ఆయన చేయగలిగినటువంటి ఆ యొక్క గొప్ప కార్యమును గురించి, నీ హృదయంలో ఆయన చేసినటువంటి ఆ యొక్క గొప్ప విమోచన కార్యమును గురించి నువ్వు చెప్పేటువంటి వాడవుగాను, ఇతరులకు ప్రకటించేటువంటి వాడవుగాను ఉంటూ ఉంటావు. ఏదైనప్పటికీ నీవు నీ యొక్క హృదయంలో దేవుని యొక్క కృపను పొందినటువంటి వాడవైనట్లయితే దాని గురించి తప్పనిసరిగా ఇతరులతో ప్రస్తావించేటువంటి వాడుగా ఉంటావు. అది నీకును నాకును జరుగుతున్న అంశముగా ఉంటున్నదా. ఇక తర్వాతది ఏంటంటే, నీ దగ్గర ఆ యొక్క తినేటువంటి, నీవు ఇష్టపడినటువంటి, నీవు రుచి చూచినటువంటి ఆ మంచి పదార్థం అన్నట్లయితే ఇతరులకు సహితము దానిని పెట్టేటువంటి వాడుగా ఉంటావు. కాబట్టి నీవు ఎక్కడికి వెళ్ళినప్పుడు నీకు క్రీస్తు సాక్షివే బ్రతికేటువంటి వాడుగా ఉంటావు. క్రీస్తు సాక్షిగా బ్రతకటం అనేటువంటిది రెండు రకాలుగా జరుగుతుంది. మొట్టమొదటిది ఏంటంటే, నీ నోటి మాట ద్వారా జరుగుతూ ఉంటుంది. రెండవది ఏంటంటే, నీ బ్రతుకు ద్వారా జరుగుతూ ఉంటుంది. నీ నోటి మాట ద్వారా జరగవలసినటువంటిది జరగవలసి ఉన్నది, అదే విధంగా దానికి మించినటువంటిదిగా నీ యొక్క బ్రతుకు అనేటువంటిది నువ్వు చెప్పే మాటలతో సరిపోలి ఉండవలసి ఉన్నది. కొంతమంది ఎక్కువ మాట్లాడేటువంటి వారుగా ఉంటారు. ప్రార్థనకి రండి, మీరు పలాన చోటికి రండి, అది ఇది చాలా చెప్తూ ఉంటారు. కానీ బ్రతుకు దగ్గరికి వచ్చేటప్పటికి వారు సరైనటువంటి మాదిరిని చూపేటువంటి వారుగా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, దేవుడు మీకు అన్నిటి మీద జయమును అనుగ్రహిస్తాడండి, మీరు దేవునిలోనికి వచ్చినట్లయితే మీరు రండి, కూటానికి రండి, అటెండ్ అవ్వండి, నన్ను అద్భుతంగా మార్చాడండి దేవుడు అని నేను ఎవరికి వచ్చి చెప్పాను అనుకోండి. చెప్పిన తర్వాత మేమిద్దరం అలాగే అక్కడ వేచి ఉన్న టైంలోనే ఇంకో సోదరుడు ఎవరో వచ్చి అతనికి నాకు ఏదో చిన్న మాట మాట ఏదో వచ్చి నేను కాని మాటలు ఏవో పలికేశాను అనుకోండి, ఇప్పుడు నేను ముందు ఎవరితో అయితే మాట్లాడాను, ఎవరికైతే క్రీస్తుని గురించి నేను సాక్ష్యం చెప్పాను, క్రీస్తుని గురించి ఇలాంటి వాడు అలాంటి వాడు నా జీవితంలో ఈ కార్యం చేశాడని చెప్పాను, అతనికి ఇప్పుడు ఎలాంటి అభిప్రాయం కలుగుతుందండి? నా యొక్క బ్రతుకు ద్వారా నేను మాట్లాడినటువంటి తొందరపాటులో నేను మాట్లాడినటువంటి ఆ యొక్క మాటల ద్వారా ఎలాంటి అభిప్రాయం ఫ్రేమ్ చేసుకుంటాడు అతను? కాబట్టి మనము చెప్పేటువంటి విషయాల్ని చెప్పవలసి ఉన్నది. రెండవది, అంతకు మించినటువంటిది, అంతకు మించి ప్రాముఖ్యమైనటువంటిది ఏమిటంటే, బ్రతుకు ద్వారా నీవు క్రీస్తును మహిమపరచవలసి ఉన్నది. నీ జీవితంలో ఆయన ఉన్నాడని నీ యొక్క మాటను, నీకు యాక్షన్స్ను సమస్తమును ఆయన కంట్రోల్ చేస్తున్నాడని మనుషులు చూడవలసి ఉన్నది. కాబట్టి మన యొక్క బ్రతుకు అనేటువంటిది మనం చెప్పేటువంటి మాటలతోనూ మనం ఇచ్చేటువంటి సాక్ష్యముతోనూ సరిపోలినదిగా ఉండవలసి ఉన్నది. ఈ విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. నేటి దినాల్లో అనేక మంది దేవునిని రుచి చూచి తెలుసుకునేటువంటి వారిగా ఉండటం లేదు. కేవలము ఆయనను గురించి విని తెలుసుకున్నాములే అనుకునేటువంటి వారు కొందరుంటూ ఉన్నారు. కొంతమంది పుట్టి క్రైస్తవులం కాబట్టి మేము చిన్నప్పటి నుండి ప్రతి ఆదివారము చర్చికి వెళుతూ ఉంటామండి, రెగ్యులర్గా వెళుతూ ఉంటామండి, మేం మాత్రమే కాదండి, మా తాతల దగ్గర నుంచి క్రైస్తవులు కాబట్టి మేము సహితం క్రైస్తవులమేనండి అని అనుకునేటువంటి వారు, వారు సహితం విశ్వాసులు అనుకునేటువంటి వారు. కాబట్టి మేమంతా కూడాను ఎప్పుడో, ఇప్పుడు కాదండి, ఆనాటి నుండి మా తాతల కాలం నుండి కూడాను మేము యెహోవాను రుచి చూచి తెలుసుకున్నటువంటి వారమేనండి అనేటువంటి భ్రమలో ఉంటున్నారు. ఈ రుచి చూచి తెలుసుకోవటం అనేటువంటిది ఎవరికి వారు చేయవలసినటువంటి విషయం అని మనం మర్చిపోకూడదు. తాతల రుచి చూస్తే తాతలు తెలుసుకుని ఉండవచ్చును, లేకపోతే ఆయనను విడిచిపెట్టి ఉండవచ్చును. కానీ నీకు నీవుగా నీవు రుచి చూడవలసి ఉన్నది, నీవు తెలుసుకునవలసి ఉన్నది. మా తాత రుచి చూచాడు కాబట్టి నేను కూడా రుచి చూచినట్లే లెక్కండి అని నీవు భ్రమలో ఉన్నట్లయితే చివరకు నష్టపోయేటువంటిది నీవే అని నువ్వు తెలుసుకునవలసి ఉన్నది. కొంతమంది మందిలో కలిసిపోయి మేము కూడా పరిశుద్ధులమేలే, మేము కూడా ఆయనను రుచి చూచినటువంటి వారమేలే అని విశ్వాసులుగా చెల్లామణేటువంటి వారి దినములలో అనేక మంది కనబడుతున్నారు. వారు ఏదో ఒకసారి వస్తారు చర్చికి, ఇక్కడంతా బాగున్నదే, ఆర్గనైజ్డ్గా అంతా జరుగుతూ ఉన్నదే, మాటలు కూడా మంచి మాటలే చెప్తూ ఉన్నారు. మాకు మాత్రమే కాకుండా పిల్లలు కూడా వాళ్ళు పెరుగుతూ ఉన్నప్పుడు మంచి మాటలుగానే ఉన్నాయి కాబట్టి ఇక్కడికి వస్తే బాగుంటుంది అని వారు నిర్ణయించుకుంటారు. ఇక అప్పటి నుంచి రెగ్యులర్గా రావటం అనేటువంటిది ప్రారంభిస్తారు. అక్కడ ఉన్నటువంటి ఇక రొటీన్స్ అన్ని కూడా ఉంటాయి కదండి సర్వీసులో, అవన్నిటిలో పాల్గొంటూ ఉంటారు. ఇక కొన్నాళ్ళు గడిచిన తర్వాత వారు ఎలా తయారవుతూ ఉంటారంటే, మేము యెహోవాను రుచి చూసినటువంటి వారమండి, మేము విశ్వాసులమండి అనేటువంటి విధంగా వారు తయారైపోతూ ఉంటారు. వారు తయారవుతమే కాదు, అక్కడ ఉన్నటువంటి పెద్దలు సైతము, సంఘంలో ఉన్నటువంటి పెద్దలు సైతము, పాస్టర్లు సైతము వారికి ఇట్లాంటి సర్టిఫికెట్లు ఇచ్చేసేటువంటి వారుగా ఉంటున్నారు. వారిలో సరైనటువంటి గ్రహింపు అనేటువంటిది ఉన్నదా, వారిలో కన్విక్షన్ అనేటువంటిది అసలు కలిగినదా, వారిలో కన్నీటి ప్రార్థన అనేటువంటిది ఏమైనా ఉండినదా, పశ్చాత్తాపం అనేటువంటిది ఏమైనా ఉండినదా, ఆ తర్వాత సరిచేయవలసినటువంటి వాటిని సరిచేయాలి అనేటువంటి ఆ యొక్క తలంపు వారిలో వారికి కలిగి ఏమైనా సరిచేసినటువంటి వారుగా ఉండినారా, ఏమీ లేదు. ఇవన్నీ పక్కన పెట్టుపడేసి 4 రోజులు గనక రెగ్యులర్గా చర్చికి వచ్చినట్లయితే వీరిని పెద్దలుగా నిర్ణయించడం అనేటువంటిది, వీళ్ళకి పెద్ద పెద్ద రెస్పాన్సిబిలిటీస్ ఇవ్వటం అనేటువంటిది, కొంతమందికి ఏమో అక్కడ ఇక్కడ బోధించేటువంటి పనికి సహితం పంపటం అనేటువంటిది, డబ్బులు పెద్ద మొత్తాలు హ్యాండిల్ చేయటం అనేటువంటిది, వాళ్ళకి బాధ్యతగా అప్పగించటం అనేటువంటిది, ఇలాంటివన్నీ కూడా చేయటం జరుగుతున్నట్లుగా మనం విధానాల్లో చూడవచ్చు. దీనివల్ల ఏం జరుగుతున్నదంటే, వారు ఎప్పుడైతే శోధింపబడుతూ ఉన్నారో వారి యొక్క సాక్ష్యాన్ని కాపాడుకునేటువంటి వారుగా వారు ఉండటం లేదు. దీన్ని బట్టి డబ్బు విషయంలోనూ అవకతవకలైనటువంటివి జరుగుతున్నవి, వాక్యాన్ని ప్రకటించేటువంటి విషయంలోను, వాక్యానికి లోబడేటువంటి విషయంలోను, వాళ్ళు చేసేటువంటి సేవ కన్నా కూడాను, వాళ్ళు అందించేటువంటి ఈ యొక్క సహాయం కన్నా కూడాను జరిగేటువంటిది నష్టం ఎక్కువగా జరగగలదు. కాబట్టి ఈ విషయాల్ని మనము అర్థం చేసుకునేటువంటి వరం ఉండాలి. ఇవి అందరికి అర్థమయ్యేటువంటివిగా ఉండవు. దేవుని యొక్క సన్నిధిలో నీవు స్థిరుడుగా ఉన్నట్లయితే నీవు గుడ్డివాడవుగా కాకుండా ఆత్మలో మెళకుగా ఉండి ప్రార్థన చేసేటువంటి వాడవైనట్లయితే, నీవు దేవునితో ఒంటరిగా నిలిచి నడిచేటువంటి వాడుగా ఉన్నట్లయితే, అప్పుడు మాత్రమే ఇలాంటి విషయాలు నీవు కొంత గ్రహించగలిగినటువంటి పరిస్థితిలోనే ఉండగలవు. లేకపోయినట్లయితే చెప్పుడు మాటలను బట్టి, నీ మనసుకు తోచినటువంటి దానిని బట్టి, ఈ విధంగా అన్నీ అప్పచెప్పిన తర్వాత చివరికి జరిగేటువంటిది ఏంటంటే, అదంతా కలిసి ఒక పెద్ద కుప్ప వేసి తగలబెట్టాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది. ఎన్ని సంఘాలు చూడండి ఈ దినాల్లో, సంఘములకు వెళ్ళి అక్కడ మనం ఎంక్వైరీ చేసినట్లయితే, ఏదో వెళుతున్నామండి, మొదటి నుండి మేము ఇక్కడ ఉన్నవాళ్ళం కాబట్టి వెళుతా ఉన్నామంతే వరకే తప్ప వెళ్ళగలిగినటువంటి పరిస్థితులు ఏమి ఇక్కడ లేవండి అని చెప్పేటువంటి సంఘాలు ఎన్నో ఉంటూ ఉన్నాయి. కాబట్టి మనం ఎలా ఉంటున్నాము, మన యొక్క పరిస్థితి ఎలా ఉంటున్నది, మన యొక్క ఆత్మీయ పరిస్థితి మనము స్వానుభవంలో రుచి చూసినటువంటిదిగానే ఉంటున్నదా, ఇది మనము ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉండవలసినటువంటి అంశమై ఉన్నది. ఇక మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు అని చెప్పబడినది. ఆశ్రయించుట అనగా ఆయనపై ఆధారపడుట, ఆయన చెంత చేరుట, ఆయన యందు నమ్మిక ఉంచుట, ఆయన యందు విశ్వసించుట, ఆయన యందు నిరీక్షించుట, ఆయనను వెంబడించుట, ఇలా అర్థాలు మనం చెప్పుకోవచ్చు. యాక్చువల్గా చెప్పాలంటే ఆశ్రయించుట అంటే ఇప్పుడు మనం చెప్పినటువంటి ఈ మాటలన్నీ కూడా కలిపినటువంటి ప్యాకేజ్ అనుకోవచ్చు. ఆశ్రయించడంలో ఇవన్నీ కూడా ఉంటాయి. ఆధారపడటం ఉంటుంది, చెంత చేరుట ఉంటుంది, నమ్మటం అనేది ఉంది, నిరీక్షించటం అనేటువంటిది ఉన్నది, వెంబడించుట అనేటువంటిది, ఇవన్నీ కూడా కలిసినటువంటిదే ఆశ్రయించుట అనేటువంటిది. కాబట్టి నీవు దేవుని ఆశ్రయించినటువంటి వాడమైనట్లయితే నీవు ఆయనపై మొదటిగా ఆధారపడేటువంటి వాడుగా ఉంటావు. ఏదైనా అవసరత వచ్చినప్పుడు మనము వెంటనే ఏం చేసేటువంటి వారంగా ఉంటామండి? కంగారు పడేటువంటి వారంగా ఉంటాం. ఓ సరే, కంగారు పడటం అనేటువంటిది జరగవచ్చు. అయితే కంగారు పడిన తర్వాత నువ్వు చేసేటువంటిది ఏమై ఉంటుంది? సెల్ ఫోన్ తీసి వెంటనే నొక్కి వాళ్ళు ఇళ్ళకి ఫోన్ చేసేటువంటి వాడుగా ఉంటావు, లేకపోతే మరొక విధంగా చేసేటువంటి వాడుగా ఉంటావు. కానీ మనము ప్రార్థించేటువంటి వారంగా ఉండము. ఏదైనా సమస్య వచ్చినప్పుడు సెల్ ఫోన్ చేయటం తప్పని నేను చెప్పట్లేదు, కంగారు పట్టడం కూడాను తప్పని నేను చెప్పట్లేదు. కానీ మన యొక్క మెయిన్ యాటిట్యూడ్ ఏమై ఉండాలంటే, మన మెయిన్ గోల్ ఏమై ఉండాలంటే, సమస్త మనం కంట్రోల్లో ఉంచేటువంటి వాడు దేవుడై ఉన్నాడు. కాబట్టి మనము హృదయాంతరంగంలో ప్రార్థన చేసేటువంటి వారంగా తప్పనిసరిగా ఉండేటువంటి వారంగా ఉండాలి. ఎందుకంటే మనము విశ్వసించేటువంటి వారంగా ఉండవలసినది, ఆయనపై ఆధారపడేటువంటి వారంగా ఉండవలసినది, ఆయన చెంత చేరేటువంటి వారంగా సైతం మనం ఉండవలసి ఉన్నాము. కోడి పిల్లలుంటాయి, తల్లి యొక్క ఎప్పుడు దగ్గరగా తిరుగుతూ ఉంటాయి. వాటికి తెలియకుండా ఒక్కొక్కసారి దూర దూరంగా వెళ్ళేటప్పుడు తల్లి వాటిని కూడా కలుపుకునేందుకు చాలా యాతన పడుతూ ఉంటుంది. కొన్ని పిల్లలు ఇక్కడ ఉంటాయి, కొన్ని అక్కడ ఉంటాయి. వీటన్నిటినీ కలుపుకొని జాగ్రత్తగా చూసుకుంటూ చుట్టుప్రక్కల ఉన్నటువంటి ప్రమాదాలని పసిగడుతూ ఎంతో జాగ్రత్తగా ఆ యొక్క తల్లి వాటిని గురించి కేర్ తీసుకునేటువంటిదిగా ఉంటుంది. కాబట్టి నీవు ఆయన చెంత చేరేటువంటి వాడుగా ఉండాలి. కొంతమంది ఎలా ఉంటారంటే, వారికి ఇబ్బంది ఏదైనా వచ్చినప్పుడు దేవుని చెంతకు వచ్చేటువంటి వారుగా ఉంటారు. ఆ ఇబ్బంది గడిచిపోగానే, పూర్తి కాగానే వాళ్ళు దాన్ని మర్చిపోయేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. తర్వాత, దేవుని ఆశ్రయించినటువంటి వ్యక్తి ఆయనను నమ్మేటువంటి వాడుగా ఉండాలి. నీకున్నటువంటి సమస్య ఏదైనప్పటికీ, నీకున్నటువంటి పరిస్థితి ఏదైనప్పటికీ, అక్కడ ఆ విషయంలో ఆ సమస్యలో నీవు దేవుని నమ్మినటువంటి వాడుగా ఉండవలసి ఉన్నది. నీవు ఆశ్రయించినటువంటి వాడవైతే నువ్వు నిరీక్షించేటువంటి వాడుగా ఉండాలి. నిరీక్షణ అంటే ఇది జరుగుతుంది, ఇంకా జరగని అయి ఉన్నది, దేవుడు నాకు చేస్తాడు అనేటువంటి ఆ యొక్క నిరీక్షణ అనేటువంటిది మనకు ఉండవలసి ఉన్నది. అదేవిధంగా నీవు దేవుని ఆశ్రయించినటువంటి వాడవైనట్లయితే వెంబడించేటువంటి వాడుగా నీవు ఉండాలి. ఆయనను వెంబడించుట అనేటువంటిది నీవు ఎప్పుడు మానివేసేటువంటి వాడుగా ఉండకూడదు. ఆయనను వెంబడించినంత కాలమే నీవు స్థిరంగా కొనసాగగలిగిన వాడుగా ఉండగలవు. ఆయనను విడిచిపెట్టినట్లయితే ఆయన ఎక్కడో దూరంగా ఉంటాడు, నువ్వు ఎక్కడో ఉంటావు. నీకు సమస్య రాగానే నిన్ను ఆయన తన చెయ్యి చాపి తీసుకునగలిగిన ఆ యొక్క దూరంలో నీవు లేకుండా నిన్ను నీవు దూరపరచుకున్నట్లయితే నష్టపోయేటువంటి వాడవు నీవే అయి ఉంటావు. ఇక్కడ మనం చదివినటువంటి వాక్యంలో ఏమని రాయబడి ఉన్నదంటే, ఆశ్రయించు అని చెప్పబడలేదు గాని ఆశ్రయించిన వాడు ధన్యుడు అని చెప్పబడినది. అంటే ఆశ్రయిస్తావో లేదో ఎంచుకునవలసినటువంటి వాడవు నీవే అయి ఉన్నావు. దేవుడు నీకు స్వేచ్ఛను అనుగ్రహించాడు, ఆయన బలవంత పెట్టలేదు. నీ స్వేచ్ఛను నీవు ఎలా ఉపయోగించుకుంటావు అనేటువంటిది, ఆ విషయాన్ని నీకే విడిచిపెట్టినటువంటి వాడై ఉన్నాడు. అయితే నువ్వు ఆశ్రయించినట్లయితే అప్పుడు ఏమి జరగనై ఉన్నది అనేటువంటిది మాత్రం ఆయన చెప్పాడు, నీవు ధన్యుడవు కానై ఉన్నావు. కాబట్టి దేవుని యొక్క మాటని విశ్వసించినటువంటి వాడవైనట్లయితే ఆయనను ఆశ్రయించేటువంటి వాడుగా నీవు ఉండాలి. ఆయనను ఆశ్రయించినటువంటి వాడుగా నీవు ఉన్నట్లయితే ఇప్పుడు నీవు ధన్యుడవు అనేటువంటి మాట దేవుడు చెప్తున్నటువంటి విషయమై ఉన్నది. కాబట్టి మనం చదువుకునేటువంటి ఒక వాక్య భాగంలో, యెహోవా ఉత్తముడు అని రుచి చూచి తెలుసుకొనుడి అని చెప్పబడినది. యెహోవా ఉత్తముడని చెప్పబడినది. ఆయనను ఏ విధంగా మనము తెలుసుకునవలసి ఉన్నదో, ఒక వ్యక్తి తినేటువంటి వస్తువుని రుచి చూచి ఎలా తెలుసుకుంటాడో ఆ విధంగా మనము తెలుసుకునవలసి ఉన్నదని చెప్తూ ఉన్నది. అంటే స్వానుభవంలో మనం ఎరగవలసి ఉన్నది అని మనకు తెలుపబడుతూ ఉన్నది. అదే సమయంలో మనము దేవునిని ఆశ్రయించినట్లయితే మనము ధన్యులము అని చెప్పబడుతూ ఉన్నది. ఈ దినమందు మన యొక్క పరిస్థితి ఎలా ఉన్నది? మనము కేవలము మాటలకు పరిమితమైనటువంటి వారంగా ఉంటున్నావా? కేవలము వేషధారణ బ్రతుకులో మన బ్రతుకు కొనసాగిపోతున్నదా? మన యొక్క జీవితమును తలంచుకున్నప్పుడు బహు కొద్ది దినములు మనం ఈ లోకంలో బ్రతికేటువంటిది. అయితే ఒకసారి జీవితమును చాలించిన తర్వాత మరలా మనకు అవకాశం అనేటువంటిది ఇవ్వబడదు అని మనము మొట్టమొదటిగా తెలుసుకునివలసి ఉన్నది. నీవు వేసారినటువంటి క్రైస్తవుడు అయినట్లయితే నీ యొక్క వేసారినటువంటి స్థితిని విడిచిపెట్టి దేవునితో దినదినము నడుచుట అనేటువంటిది నీవును నేనును నేర్చుకునవలసి ఉన్నది. నీవు ఎవరినో చూచి వారిని బట్టి నీవు నిరాశ చెందినటువంటి వాడివై దేవుని నుండి దూరంగా వెళ్ళిపోయినట్లయితే అది సరైనటువంటి విషయం కాదు. మనుషులను జడ్జి చేసేటువంటి వాడు దేవుడై ఉన్నాడు. అయితే మనుషులను బట్టి దేవుణ్ణి నీవు విడిచిపెట్టినట్లయితే నీవు బుద్ధిహీనుడవు కాగలవు. కాబట్టి ఈ యొక్క ఉదయకాలమందు మనం విన్నటువంటి వాక్యాన్ని మనం గమనించుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ మన యొక్క హృదయం ఎలా ఉన్నది, దేవునిని మనం రుచి చూచినటువంటి వారంగా ఉన్నామా, ఆయనలో నిలిచినటువంటి వారంగాను ఆయనను వెంబడించేటువంటి వారంగా మనం ఉన్నామా, మనలను మనం పరీక్షించుకుని దేవుని యొక్క సన్నిధిలో మనలను మనం సరిచేసుకున్నట్లుగా ఆయన ఆత్మ మనకు సహాయం చేయనుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయామయుడైన తండ్రి, ఈ ఉదయకాల ముందు మీరు ఇచ్చినటువంటి వాక్యము మా యొక్క హృదయములకు ప్రయోజనకరంగా చేయండి. ఈ వాక్యము మాలో పాలించినట్లుగాను ఈ వాక్యము మాలో నిలిచి మమ్మలను ప్రయోజనకరులనుగా చేయనట్లుగా సహాయం చేయము తండ్రి. మేము ఎన్నోసార్లు ఈ యొక్క వాక్యమును విని ఉండవచ్చును, అయితే ఈ యొక్క వాక్యమును గురించి సీరియస్ గా ఎన్నడను మేము తలంచి ఉండకపోవచ్చును. కాబట్టి ఈ దినమందు మేము విన్నటువంటి యొక్క మాటలు మా యొక్క హృదయంలో బలంగా పనిచేయనట్లుగాను మమ్మలను మీ యొక్క సన్నిధిలో స్థిరులనుగా చేసి నమ్మకమైనటువంటి పరిచారకులనుగా మమ్మలను చేయనట్లుగా మాకు సహాయం చేయండి. క్రీస్తు నామందు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.